16 సంవత్సరాల పాటు ఒక కుటుంబం శ్రీవారు కోరిన కోరిక తీర్చడానికి పస్తులుంది. మామూలుగా 1-2 రోజులు పస్తులుంటేనే మనం తట్టుకోలేం. కానీ వాళ్ళు అన్ని సంవత్సరాలు ఎలా ఉండగలిగారు? తీరా ఆ కోరిక తీర్చబోయే సమయానికే వారికి అతి పెద్ద కష్టం వచ్చింది. ఏమిటా కోరిక? ఇంతకి శ్రీవారి కోరికను ఆ పేద భక్తులు తీర్చగలిగారా లేదా? ఆ కోరిక వల్ల టీటీడీలో అతి పెద్ద మార్పు జరిగింది. ఏమిటా మార్పు? ఆ పేరు పివిఆర్కే ప్రసాద్. ఆ రోజు 1980 అక్టోబర్ నెల చివరి వారంలో గురువారం. ఆ మధ్యాహ్నం నేను చాలా అత్యవసరమైన సమావేశంలో ఉండగా ఆలయ పేష్కార్ దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. పేష్కార్ నాకు చెప్పిన విషయం ఏంటంటే, కర్ణాటక నుండి 20 మంది సభ్యుల కుటుంబం ఒకటి వచ్చింది. వాళ్ళంతా 108 బంగారు నాణాలతో స్వామివారి కోసం ఒక కాసులహారం తయారు చేయించారు. ప్రతి ఒక్క కాసు మీద శ్రీవారి నామం, అమ్మవారి నామం చెక్కించారు. ఆ కాసులహారాన్ని స్వామివారికి సమర్పించుకోవాలని ఆ భక్తుల కోరిక. అంతేకాదు, ఆ హారాన్ని ఆ మరునాడే అభిషేకానంతరం స్వామివారికి అలంకరిస్తే తమ కుటుంబ సభ్యులంతా స్వామివారిని ఆ అలంకారంలో చూసి ధరించాలన్నది వారి తాపత్రయం. నిజానికి అప్పటికే కొన్ని దశాబ్దాల కాలంగా అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఏ భక్తుడైనా స్వామివారికి తమ ముడుపును ఒక బహుమానం రూపంలో ఇవ్వాలనుకున్న దాన్ని నేరుగా హుండిలో మాత్రమే సమర్పించాలి, లేదా వారి సంతృప్తి కోసం వారు ఆ బహుమానాన్ని ఆలయ అధికారులకిచ్చి రసీది తీసుకోవచ్చు. అక్కడ నుంచి ఆ బహుమానం టీటీడీ ట్రెజరీకి పంపించబడుతుంది. అలా కాక ఎవరైనా భక్తులు తాము తెచ్చిన బహుమానాన్ని స్వామివారికి అలంకరింపజేయాలని కోరుకున్నట్లయితే వారు ఆ బహుమానం విలువకు సమానమైన సొమ్మును దేవస్థానానికి చెల్లించాల్సి ఉంటుంది. పాతకాలంలో రాజులు, జమీందారులు, ఇతర సంపన్నులు తరచూ ఇలాంటి బహుమానాలు తీసుకొచ్చి శ్రీవారికి అలంకరింపచేయాలని పట్టుబడుతుండే నేపథ్యంలో ఈ నిబంధనలు ప్రవేశపెట్టినట్లు కనిపిస్తోంది. ఈ నిబంధన గురించి పేష్కార్ అప్పటికే భక్తుల బృందానికి వివరించడం జరిగింది. కానీ వాళ్ళ ఆరాటం, ఆవేదన ఈ నిబంధన వినిపించుకునేలా లేవు. శ్రీనివాసుని ఆదేశాల మేరకే తాము ఈ కాసులహారం తయారు చేయించి తిరుమలకు వచ్చామని, ఈ ముడుపు తనకు సమర్పించుకోవడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఎవరినో కలుసుకోవాలని కూడా శ్రీనివాసుడే చెప్పాడని వాళ్ళు పేష్కార్తో పదే పదే విన్నవించుకున్నారట.
ఎస్, ఐ వాన్. మీరు కాన్స్టెంట్ గా ఈజీ ప్రాఫిట్స్ ని పొందాలి అనుకుంటున్నారా? మరి నా సలహా వినండి. నేను చాలా కాలంగా 1x బెట్ ఆడుతున్నా. ఇది రిలయబుల్ యాప్. నేను ఇదివరకే ఇందులో చాలా ప్రాఫిట్ సంపాదించా. ఈ నెలలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది కాబట్టి ప్రిడిక్ట్ చేసి అమౌంట్ ని ఈజీగా ఎర్న్ చేయండి. అంతేకాకుండా ఇందులో చాలా వెరైటీ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫేమస్ అయిన క్రాష్ గేమ్ మీకోసమే ఉంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న నా ప్రోమో కోడ్ యూస్ చేస్తే ఫస్ట్ డిపాజిట్ కి మీకు 26,000 బోనస్ క్యాష్ లభిస్తుంది. మీరు విన్ అయిన అమౌంట్ ని వెంటనే పేటిఎం కి లేదా బ్యాంక్ అకౌంట్ కి విత్డ్రా చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో లింక్ అండ్ ప్రోమో కోడ్ ఇవ్వడం జరిగింది.
అతనికి ఏం చేయాలో తోచక నాకు ఫోన్ చేశాడు. నేను సరే, 1 గంటలో నేనే అక్కడికి వస్తాను లేవయ్యా అని అన్నాను. అలాగే కొండ మీదకి చేరుకున్నాను. ఆ భక్త కుటుంబాన్ని తీసుకొచ్చి పేష్కార్ నాకు పరిచయం చేశారు. కర్ణాటకలోని చిక్మంగ్లూరు జిల్లా లక్కపల్లి గ్రామానికి చెందిన ఆ కుటుంబానికి పెద్ద డిఎస్ నాగరాజారావు. ఆయన ఒక ప్రాథమిక టీచర్. తన చిన్న జీతంతోనే తన తల్లిదండ్రుల్ని, చెల్లెలని, తమ్ముళ్ళని, తన కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి. పేరుకు కొద్దిగా భూమి ఉన్నా ఇదంతా బీడు పడి ఉండడం వల్ల తనకి వచ్చే ఆదాయం శూన్యం. ఆ నాగరాజారావు చెప్పిన కథ ఇలా ఉంది. 16 సంవత్సరాల క్రితం నాగరాజారావుకి ఒక రాత్రి స్వప్నంలో శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమై, నాకు కాసుల పేరు సమర్పించుకుంటావా అని అడిగాడు. దాన్ని నాగరాజారావు పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు గడిచాక ఉదయాన్నే ఎవరో భక్తులు తన ఇంటికి వచ్చి తిరుపతి ప్రసాదం ఇచ్చి వెళ్ళిపోయారు. వెంటనే నాగరాజారావుకి ఆ ముందు రోజు రాత్రి కల జ్ఞాపకం వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులందర్నీ సమావేశపరిచి ఈ విషయం చర్చించాడు. ఏం చేద్దాం అంటే ఏం చేద్దామంటూ అందరూ ముఖాముఖాలు చూసుకున్నారు. ఎందుకంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి శ్రీనివాసుని ఉనికి పట్ల విశ్వాసం. కానీ స్వామివారికి 108 కాసుల పేర్లు సమర్పించుకునేంత స్తోమత వాళ్ళకి లేదు. కనీసం 1 బంగారు కాసు చేయించే శక్తి కూడా లేదు. ఏం చేయాలో తేల్చుకోలేక తర్వాత చూద్దాంలే అంటూ ఆ విషయాన్ని అప్పటికి వాయిదా వేశారు. ఆ రోజు రాత్రి మళ్లీ నాగరాజారావుకి స్వప్నంలో స్వామివారు సాక్షాత్కరించారు. మరోసారి తన అభిష్టాన్ని గుర్తు చేశారు. ఈసారి నాగరాజారావు ఈ అంశాన్ని గట్టిగా మనసుకు తీసుకున్నాడు. మర్నాడు కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టాడు. జరిగిన సంఘటనలన్నీ నెమరవేసుకున్నారు. ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమంటే, రాగి కాసుల హారం తయారు చేయించి అందులో అక్కడక్కడ కొన్ని వెండి కాసులు చేయిద్దామని. మళ్లీ ఆ రోజు రాత్రి నిద్రలో నాగరాజారావుకి స్వామివారు దర్శనమిచ్చి బంగారు కాసుల పేరు కానుకగా ఇవ్వవా అని మరోసారి నొక్కి చెప్పారు. దాంతో నాగరాజారావు తట్టుకోలేకపోయాడు. ఆ రాత్రి ఇంక నిద్ర పట్టలేదు. ఎంత త్వరగా తెల్లారుతుందా, ఎంత వేగంగా ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి పరిష్కారం వెతుకుదామా అన్న ఆరాటంలోనే ఆ మిగతా రాత్రంతా గడిపాడు. తెల్లవారుతూనే మళ్ళీ కుటుంబం అంతా కూర్చున్నారు. ఇంట్లో ఆడవాళ్ళ మంగళసూత్రాలన్నీ కలిపినా 1-2 బంగారు కాసుల కన్నా చేయించలేమే. 108 కాసులతో బంగారు హారం ఎలా చేయించాలి, ఎలా ఎలా అలా తర్జన భర్జనలయ్యాక సరే కానుకు కోరిన ఇలవేల్పే ఈ సమస్యను కడతీర్చే మార్గం చూపిస్తాడు అని అనుకున్నారు. ఆ రోజు నుంచి తమ కుటుంబం అంతా రోజుకు ఒక్కసారి భోజనం మానేసి అందువల్ల మిగిలే ఖర్చు శ్రీవారి బంగారు కాసుల కోసం ఆదా చేయాలన్నదే వారు తీసుకున్న నిర్ణయం. 6 మాసాల పాటు ఆ కుటుంబంలోని పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరూ రోజుకొక పూట ఉపవాస దీక్ష అవలంబిస్తూ వచ్చారు. అలా కూడబెట్టిన సొమ్ముతో 6 మాసాల తర్వాత వాళ్ళు చేయించగలిగింది 2 బంగారు కాసులు మాత్రమే. ఇంకా 106 కాసులు తయారు చేయించాలి. నాగరాజారావు కుటుంబం శ్రీనివాసుని మీదే భారం వేశారు. నిత్యం స్వామిని స్మరిస్తూ ఉపవాసాలు కొనసాగించారు. ఈలోగా ఇంట్లో పరిస్థితులు మారుతూ వచ్చాయి. నాగరాజారావు తమ్ముడికి ఉద్యోగం వచ్చింది. ఆ మరుసటి సంవత్సరం ఆ ప్రాంతంలో ఒక నీటిపారుదల పథకం అమల్లోకి వచ్చి నాగరాజారావు పొలాల్లోకి నీరు ప్రవహించింది. 2-3 సంవత్సరాల కాలంలో వాళ్ల బీడుభూముల్లో సేద్యం ఆరంభమైంది. వేసిన పంటలన్నీ సత్ఫలితాలనిస్తూ వచ్చాయి. మెరుగుపడిన ఆర్థిక పరిస్థితిలో బంగారు కాసుల సేకరణ ఉద్యమం పుంజుకుంది. ఆరంభించిన 16 సంవత్సరాలకి వాళ్ల దీక్ష ముగింపుకొచ్చింది. 108 కాసుల బంగారు హారం తయారైపోయింది. ఉపవాసాలతో పొదుపు చేసిన సొమ్ము, పంటల మీద ఆదాయంలో ఖర్చులు పోగా మిగిలిన సొమ్ము, అలా అలా వాళ్ళ జీవించడం కోసం తిన్నది మినహా మిగతా ప్రతి రూపాయిని పోగు చేసి అనువనువుగా పొంగిపొర్లే భక్తిభావంతో 6 రూపాయల్ని బంగారు కాసులుగా మార్చి శ్రీవారికి కానుకగా సమర్పించుకునే ముహూర్తం వచ్చిన రోజున మరోసారి త్రిమలేశుడు నాగరాజరావుకి కలలో దర్శనమిచ్చాడు. అంతా కలిసే తయారు చేశారుగా హారాన్ని, మరి అంతా కలిసే కొండకు వచ్చి నా ముడుపు చెల్లించుకోరా, మీ హారంలో నన్ను దర్శించుకోరా అని స్వామివారు కోరారు. ఇంకా విచిత్రం, మీకేమైనా ఇబ్బంది వస్తే ఈ వ్యక్తిని కలుసుకోండి అని చెబుతూ స్వామివారు ఒక మనిషిని చూపించి అంతరార్ధనమయ్యారు. భక్తికి దరిద్రానికి మధ్య దూరాన్ని ఛేదించుకుంటూ 16 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసి శ్రీవారి కానుకతో కొండకు వచ్చిన వారి దగ్గర లక్కపల్లి తిరిగి వెళ్లడానికి ఖర్చులకు సరిపడే సొమ్ము మాత్రమే మిగిలిందట. ఇలా చెబుతున్న నాగరాజరావుకి ఒక్కసారిగా ఏదో స్ఫురించింది. మరుక్షణం ఆదృత ఆనందంతో నిండిన కంఠంతో, మీరే మీరే, నాకు కలలో వెంకటేశ్వర స్వామివారు చూపించిన వ్యక్తి మీరే, మిమ్మల్ని ఆయన కలుసుకోమని చెప్పారు అంటూ నాగరాజరావు ఉద్వేగంతో నా చేతులు పట్టుకుని ఊపేశాడు. నాకేం అర్థం కాలేదు, నేను ఇతన్ని చూడడం ఇదే మొదటిసారి, నేను వీరి కలలో రావడమేంటి, ఆ శ్రీనివాసుడే నాకీ పని చేయమని ఆదేశించాడా అని తలుచుకోగానే నా కళ్ళు చెమ్మగిల్లాయి. నాకు పరిస్థితి అర్థమైంది. ఆ కాసులహారాన్ని స్వామివారికి అలంకరింపచేయడానికి నిబంధనల ప్రకారం కావలసిన వర్తన ఇచ్చే స్తోమత లేదు సరికదా. అభిషేకానంతరం దర్శనం చేయించడానికి చెల్లించాల్సిన రసీదు చెల్లించే పరిస్థితి కూడా వారికి లేదు. నిబంధనల ప్రకారం వర్తన అడుగుదామా అంటే కనీసం 2 లక్షల రూపాయలకు పైగా వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. పోనీ వర్తన లేకుండా హారాన్ని స్వామివారికి అలంకరింపజేద్దామా అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి అలాంటి విచక్షణ అధికారాలు లేవు. విద్యుక్త ధర్మానికి విశ్వాసాల విలువకి మధ్య అదొక సంఘర్షణ. కానీ వారి మొహాల్లో ఆ భక్తి, ఆవేదన, ఆరాటం, 16 సంవత్సరాల శ్రమ ఫలితంగా దక్కుతుందనుకుంటున్న మధుర క్షణాల కోసం ఆర్తితో ఎదురుచూపులు చూస్తుంటే వీలు పడదు అని చెప్పలేకపోయాను. నా ఉద్యోగం పోయినా పర్లేదు, ఆ స్వామి సేవకుడిగా నేను ఈ పనిని చేయలేకపోయానన్న బాధ నాకొద్దు. ఏది ఏమైనా 108 కాసుల హారాన్ని ఆ స్వామివారి మెడలో వేయించి ఈ పేద భక్తుల కోరిక, ఆ స్వామివారి ఆదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీర్చాలి. ఈ ఆలోచనలు రావడమే ఆలస్యం, నేను పేష్కారికి ఆదేశించాను. వారి కోరిక ప్రకారమే కానివ్వండి, వర్తన చెల్లింపు నుండి వారిని మినహాయించండి. నా ఆదేశాల ప్రకారం ఆ మర్నాడు అభిషేకం తర్వాత స్వామివారిని ఆ కాసుల హారంతో అలంకరించారు. ఆ కుటుంబం అంతా గోవింద అనుకుంటూ తనివితీరా స్వామిని వీక్షించారు. ఆ క్షణంలో వాళ్ల కళ్ళలో తొణికిసలాడుతున్న ఆనందం, భక్తి పారవశం ఏమని వర్ణించగలను. నిబంధనలు అతిక్రమిస్తే శిక్ష ఎవరైనా అనుభవించాలి. ఒకవేళ నా ఉద్యోగం పోతే నాకు ఇంతవరకే ప్రాప్తం అనుకుంటాను. బోర్డు సభ్యులు నన్ను మీటింగ్కు రమ్మన్నారు. నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, చెప్తే వింటారా? బోర్డు సమావేశంలో నేను చేసిన నిబంధన ఉల్లంఘన గురించి వివరించాను. ఆశ్చర్యంగా వాళ్ళు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. నాగరాజారావు గారి భక్తి గాథా వారిని కూడా కదిలించేసింది. వెంటనే బోర్డు ఆ కాసలహారం విషయంలో నేను తీసుకున్న చర్యకి ఆమోదముద్ర వేసింది. అంతేకాదు, భవిష్యత్తులో ఇలా ఎవరైనా పేద భక్తులు ఇవ్వదలిచిన బహుమానాల విషయంలో కూడా వర్తనకి మినహాయింపు ఇవ్వాలని కూడా తీర్మానించింది. నాకు ఇప్పటికీ అంతుపట్టని ప్రశ్నలలో ఇది కూడా ఒకటి. ఎందుకిలా జరిగింది? ఏ శక్తి నాగరాజారావుకి కాసులహారం చేయించమని ప్రేరేపణ కలిగించింది? ఏ శక్తి నిబంధనలను ఉల్లంఘించే ధైర్యాన్ని నాకిచ్చింది? 1979 పీవీఆర్కే ప్రసాద్ గారికి అనుకోకుండా రెండు అర్జెంట్ మెసేజ్లు వచ్చాయి. ఒకటి కంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి నుంచి, మరొకటి పుట్టపర్తి సాయిబాబు దగ్గర నుంచి. ఆశ్చర్యంగా ఆ రెండింటి సారాంశం ఒకటే, శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని ఆదుకోవడానికి టీటీడీ ఏదొకటి చెయ్యాలి అని. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు భారతదేశం గర్వించదగ్గ గాయనీమని, మహాత్మా గాంధీజీలు అంటే వరే ఆమెను అడిగి మరీ పాట పాడించుకున్నారంటే ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు వచ్చిన సమస్య గురించి తెలుసుకోవాలంటే క్లుప్తంగా ఆమె జీవన విధానం గురించి మీకు చెప్పాలి. మీరెప్పుడైనా గమనించారా, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటలు వింటుంటే తెలియని తన్మయత్వానికి గురై ఒక అద్భుతమైన లోకానికి తీసుకెళ్తుంది ఆమె గాత్రం. కొంతమంది ఆమెను ఇలా ప్రశంసిస్తుంటారు, పశు పక్షాదుల్ని సైతం పరవశింపచేయగల మాధుర్యం ఆమె గొంతులో దాగుందని. అందుకేనేమో ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ సైతం ఎంఎస్ గాత్ర జలేదిలో సమ్మోహన సంగీత తరంగాల తన్మయత్వంలో తేలిపోతున్నప్పుడు, హూ ఆమ్ ఐ, మెయిర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, బిఫోర్ యు ద క్వీన్ ఆఫ్ మ్యూజిక్ అని అన్నారు. అంటే ప్రధానమంత్రినైతే మాత్రం నీ వంటి సంగీత సామ్రాజ్ఞి ముందు నేనెంత అని అంత గొప్పగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని ప్రశంసించారు. ఆమె ఒక్క కాన్సర్ట్ పెడితే కోట్ల కొద్దీ డబ్బులు వసూలయ్యేవి. ఎంత డబ్బులు వచ్చినా ఆమె ఆ డబ్బుల్ని ఏ రోజు ఆశించలేదు. తనకొచ్చిన దాంట్లో దాదాపు మొత్తాన్ని సేవలకి, ధార్మిక సంస్థలకి రాసిచ్చేది. ఏదైనా కాన్సర్ట్లో పాడడం డబ్బులు డొనేట్ చేయడం, మరో కాన్సర్ట్లో పాడడం డబ్బులు డొనేట్ చేయడం, ఇది మాత్రమే ఆమెకు తెలిసింది. ఆమె భర్త సదాశివం కూడా అదే బాటలో నడిచేవారు. ఆఖరికి వారికి ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక్కసారిగా సదాశివం కుటుంబం మద్రాసులోని కల్కి ఎస్టేట్లోని తమ బంగ్లాని అమ్మేసి వల్లువారు కొట్టం దగ్గర ఒక చిన్న అద్దె ఇంట్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సదాశివం నడుపుతున్న కల్కి పత్రిక అప్పటికే నష్టాల్లో నడుస్తుండడంతో దాన్ని మూసేయడం జరిగింది. రకరకాల బకాయిలు వదిలించుకునే క్రమంలో వారి ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇదంతా తెలుసుకున్న పీవీఆర్కే ప్రసాద్ గారి మనసు ఆవేదనతో తల్లడిల్లిపోయింది. నిజానికి ఆమె కావాలనుకుంటే ఆమె కుటుంబానికి సాయం చేయడానికి ముందుకొచ్చే సంగీత అభిమానులు కొన్ని లక్షల మంది ఉంటారు. కానీ అలాంటి సహాయం ఆశించి స్వీకరించే మనస్తత్వం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి కానీ సదాశివకి కానీ ఏమాత్రం లేదు. వారికి వారి ఆత్మగౌరవం అంత ముఖ్యం. మరి ఎవరిని డబ్బులు అడగరు, ఒకవేళ పడి ఎవరైనా ఇచ్చినా అస్సలు తీసుకోరు. కానీ వారికి సహాయం చేయాలి, ఎలా? ఇవన్నీ ఆలోచిస్తే నాకు తల ప్రాణం తోక్కొచ్చినట్లయింది. ఈ ఆలోచనలు నన్ను నిలవనీయలేదు. ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఎలా చేయాలి, ఎలా? ఇక ఈ చిక్కుముడికి సమాధానం ఆ స్వామివారే తెలియజేయగలరని భావించాను. ఆ రోజు సాయంత్రం కొండకు వెళ్ళి స్వామి ముందు నిలబడి, స్వామి, నా పెరుమాళ్ళో అంటూ నిత్యం నిన్నే గాత్రంతో అర్చించిన ఆ విశ్వగాయనికి సహాయపడలేవా స్వామి అని ఆయన ముందే ప్రశ్న ఉంచి గుడి బయటికి వచ్చాను. ఎదురుగా మెట్ల మీద ఒక భక్తి బృందం మధ్యలో కూర్చుని ఒక వృద్ధురాలు గోవింద కీర్తనలు పాడుతుంది. ఆ బృందంలో అందరూ తన్మయత్వంలో తాళం వేస్తున్నారు. అంతే, నాకు తెలిసిపోయింది ఏం చేయాలో, ఎలా చేయాలో అని. ఆ రోజు రాత్రి నాకు అస్సలు నిద్రపట్లేదు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చేత అన్నమయ్య కీర్తనల్ని దేశవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకురావాలన్న ప్రతిపాదన టీటీడీ కమిటీ ముందు ఉంచాను. కొంతమంది అయితే ఇప్పుడిప్పుడే పాప్ సింగర్ పాటలకి మన వాళ్ళు ఊగిపోతున్నారు, ఇలాంటి సమయంలో ఎంఎస్ గారి చేత పాటలు పాడించి దేశం మొత్తం ప్రచారం చేయాలన్న ఆలోచన వృధా ప్రయాస, అంత డబ్బులు బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది, ఎందుకండి ఇదంతా ప్రసాద్ గారు అని అన్నారు. నాకు ఆ క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కమిటీ చైర్మన్ శ్రీ రమేశన్, మరికొంతమంది సభ్యులు, అలానే శ్రీ చంద్రమౌళి రెడ్డి గారు గో అహెడ్ అంటూ నన్ను మరింత ప్రోత్సహించారు. రమేశన్ గారితో కలిసి మద్రాసుకు వెళ్లాను. ఎంఎస్ కుటుంబం వల్లువారు కొట్టం దగ్గర ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అక్కడికి వెళ్తూనే సదాశివం గారికి శ్రీనివాసుని ఫోటో ఫ్రేమ్ బహుకరించాం. నేను ఈ ప్రాజెక్టు గురించి చెప్పగానే మొదట సదాశివం ఉత్సాహపడిపోయారు. కానీ అంతలోనే వెనక్కి తగ్గి, అన్నమయ్య కీర్తనలన్నీ తెలుగులో ఉంటాయి, మాకు తమిళం తప్ప తెలుగు రాదు. చిన్నప్పటి నుంచి సాధన చేసిన త్యాగరాజ కీర్తనల్లో పాడడం తేలిక, కానీ ఇప్పుడు 60 ఏళ్ల వయసులో ఇన్ని తెలుగు కీర్తనల్ని సాధన చేయడం అంటే, ముఖ్యంగా తెలుగు ఉచ్చారణలో తమిళయాస చొరవడకుండా పాడాలంటే ఆమెను ఈ వయసులో ఇబ్బంది పెట్టడమే అవుతుంది అని ఆయన సందేహాన్ని తెలియజేశారు. ఆయన చెప్పిన దానికి కారణముంది, కీర్తనల్లోని భావాన్ని, స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా గానం చేయడం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇష్టపడరు. ఆ రకంగా ఒక్కొక్క అన్నమయ్య కీర్తనని అర్థం చేసుకుని శబ్దం చెడకుండా సాధన చేయాలంటే కనీసం 1 వారం రోజులు పడుతుంది. 5 లాంగ్ ప్లే రికార్డులు చేయాలనుకుంటున్నాం. 50 కీర్తనలు అంటే 50 వారాలు, ఇంచుమించు 1 సంవత్సరం. సదాశివం పెదవి విరిచేశారు. ఇది జరిగేది కాదని సదాశివం మాటల్లో ధ్వనించింది. ఇక నాకు నీరసం వచ్చింది. ఇంత కష్టపడి ఈ కుటుంబానికి సహాయం చేద్దామని వస్తే ఈయనేమిటి ఇలా అంటున్నాడు. అలాని ఏదో మీకు సహాయం చేయాలనే ఈ కార్యక్రమం చేపట్టామని బాహాటంగా చెప్దామా అంటే మొదటికే మోసం రావచ్చు. కంచి స్వామీజీ చెప్పిన మాటలు నాకు గుర్తుకు వస్తూనే ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒప్పించడం ఎలా? ఇక ఆ శ్రీనివాసుడే ఏదో ఒకటి చేయాలని ఆయన్నే మనసులో తలుచుకున్నా. అంతలోనే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అక్కడికి వచ్చారు. మేం బహుకరించిన శ్రీనివాసుని పటాన్ని చూసి, పెరుమాల్, ఎనక్కాక నింగలే వందతీలా అని ముచ్చట పడిపోతూ అన్నారు. అంటే శ్రీనివాస నాకోసం తమరే వచ్చేశారా అని అర్థం వస్తుంది. అలా ఆమె పరవశించిపోతూ కొద్ది క్షణాలు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను మా అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫీసర్ కామిశెట్టి శ్రీనివాసుల శెట్టిని భాష, భావం, తెలుగు నుడికారం ఆమెకి నేర్పించడానికి నియమిస్తానని సదాశివంకి హామీ ఇచ్చాను. అప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆ మాటలు వింటూనే తమిళంలో అన్నారు, ఆ శ్రీనివాసుని కోసం ఎంత కష్టమైనా సాధన చేస్తాను, ఒప్పుకోండి అని సదాశివంతో అన్నారు. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాను. చివరిగా ఆమె సాధన చేయాల్సిన అన్నమయ్య కీర్తనల్ని 3 LPలకు పరిమితం చేస్తూ మిగతా 2 LPల మీద గణేష పంచరత్నం, మధురాష్టకం, గీతా గోవిందం, నామరామాయణం, హనుమాన్ చాలీస, లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రం, గోవిందాష్టకం, కనక దారాస్తవం, దుర్గా పంచరత్నం, రంగనాథ గద్యం, ద్వాదశ స్తోత్రం, శిష్టాష్టకం రికార్డులు చేయించాలని నిర్ణయించాం. అలా ఆదిశంకర, రామానుజాచార్య, మధ్వాచార్యులతో పాటు ఇతర ఆచార్యుల విరచిత స్తోత్రాలని వచ్చేలా చూశాం. అంతా బాగుంది. కానీ చివరికి ఆదాయం గురించి చర్చించే విషయంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అస్సలు ఆసక్తి చూపించలేదు. పెరుమాల గురించి గానం చేయడమేమిటి, ఆదాయం గురించి చర్చించడమేమిటి అని ఆమె వెంటనే తప్పుకునేశారు. సదాశివం కూడా ఈ విషయంపైన మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇదేమిటి ఇలా జరిగింది, అసలు విషయం వారికి సహాయం చేయడం కదా, ఈ ప్రాజెక్ట్ మీకోసమే చేస్తున్నామని చెప్తే ఎవరి దయా దాక్షిణ్యాల మీద మేము ఆధారపడము అని అంటారని భయమేసింది. ఇక మళ్ళీ ఆ స్వామిని ఇబ్బంది పెట్టక తప్పలేదు. చివరిగా ఇక ఒప్పందం కుదిరింది. రికార్డింగ్ ఖర్చులన్నీ HMV కంపెనీ భరిస్తుంది. 7 లక్షల రూపాయల్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పేరు మీద బ్యాంకులో TDD డిపాజిట్ చేస్తుంది. దానిమీద వచ్చే నెల నెలా వడ్డీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి జీవితాంతం చెందుతుంది. ఆమె తదనంతరం అది TDDకి చెందుతుంది. అయితే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సలహా మేరకు మార్పు చేశాం. సుబ్బలక్ష్మి గారి పేరు మీద 4 లక్షలు, సదాశివం పేరు మీద 2 లక్షలు, ఎంఎస్తో కలిసి ప్రాజెక్టులో పాల్గొంటున్న ఆమె కుమార్తె రాధా పేరు మీద 1 లక్ష. TDD జాయింట్ ఫిక్స్డ్ డిపాజిట్లుగా బ్యాంకులో వేసేటట్లు అంగీకారం కుదిరింది. ఆయా డిపాజిట్ల మీద వచ్చే నెలవారీ వడ్డీ అంతా వారికి జీవితాంతం అందుతాయి. అంతా అయిపోయాక ఎవరో అన్నట్లు పాప్ సింగర్లు దూసుకుపోతున్న తరుణం ఇది. మరి ఇలాంటి సమయంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటలు వింటారా లేదా అన్నది ఒక చిన్న సందేహం. TDD వారిని ఒప్పించి ఇంత చేశాక ఎల్పీలకు ఆదరణ రాకపోతే దానికి కారణం నేనే అనే వాళ్ళు లెక్కపోలేదు. కానీ నాకు నమ్మకం, ఆ శ్రీనివాసుడు ఆదేశించిన పనికి తిరిగేముంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానాల పేరుకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కీర్తి ప్రతిష్టలు జోడించి సదాశివం చేసిన ప్రచారం ఫలితంగా చిట్ట చివరి ఎల్పీ రిలీజ్ అయ్యే సమయానికే 10 లక్షల రాయల్టీని TDD సంపాదించింది. అంటే డిపాజిట్లుగా వేసిన 7 లక్షల రూపాయలకి మించిన ఆదాయం మొదటి ఏనాడంలోనే TDD ఆర్జించింది. ప్రతి ఇంట అవే పాటలు మారుమోగడం మొదలైంది. మరో విధంగా ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే సాంగ్స్ అన్ని బిగ్గెస్ట్ సెన్సేషనల్ అయ్యాయి. ఆదాయంతో పాటు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాత్రంతో అన్నమయ్య కీర్తనల్ని దేశ విదేశాల్లో ప్రచారంలోకి తీసుకురాగలిగింది TDD. అంతేకాకుండా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కుటుంబాన్ని ఆదుకున్నట్లయింది. ఇప్పటికీ ఆ బాలాజీ పంచరత్నమాల మనం వింటూనే ఉంటాం. తెల్లవారెప్పుడు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అన్న పాట మన నిద్రని మేల్కొలుపుతుంది. అలానే శ్రీరామనవమికి రామ రామ జయ రాజారాం రామ రామ జయ సీతారాం అన్న పాట వినకపోతే మనకి అసంపూర్ణంగా ఉంటుంది. ఇక హనుమాన్ జయంతికైతే రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. అలా ఇవి మాత్రమే కాదు, విష్ణు సహస్రనామం, భజగోవిందం, దేవదేవం భజే అని మరెన్నో జీవితంలో మన మదిలో నిలిచిపోయే అద్భుతమైన పాటల్ని ఆమె పాడారు. ఆ పాటల లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం, మీరు కూడా ఆ పాటల్ని విని ఆనందించండి. PVRK ప్రసాద్ గారు అన్నట్లు నాహంకర్త హరిహీకర్త, చేసేది చేయించేది ఆ శ్రీనివాసుడే అయినా ఈ కార్యాన్ని సమర్థవంతంగా చేయగలిగిన తెలివితేట్లు పీవీఆర్కే గారి దగ్గర ఉన్నాయి. అందుకేనేమో ఆ శ్రీనివాసుడే ఆయన్ని నియమించుకున్నాడు. బహుశా శ్రీనివాసుని అనుగ్రహం కోసమే ఆ భక్తుడు తన జీవితంలోని ఆఖరి నిమిషాలలో ప్రాణాన్ని ఉగ్గపట్టుకుని వేచి చూస్తున్నాడు. కళ్ళు మూసుకుపోతున్నాయి, మాట సరిగా రావడం లేదు. ఇంకా ఎక్కువసేపు ఆయన తన ప్రాణాన్ని నిలుపుకోలేడేమో. గోవింద, నీకోసమే నిరంతరం శ్రమించిన ఆ భక్తుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావా? ఇంతకీ ఎవరా భక్తుడు? ఆయనని ఆ గోవిందుడు అనుగ్రహించడా లేదా? తిరుమల శ్రీనివాసుని తన భక్తిపూర్వక అక్షరమాలలతో అనునిత్యం సేవించిన మహాభక్తునిగా తాళ్లపాక అన్నమాచార్య గురించి తెలియని ఆంధ్రుడుండడు. ఆయన భక్తి భావావేశంలో రాసిన కీర్తనలు 30,000 పైగా ఉన్నాయి. అన్నమయ్య భక్తితో సాగించిన సాహితీ యజ్ఞంలో విలువల్ని ఆరాధనని గుర్తించిన అప్పటి పాలకులు ఆ కీర్తనలన్నిటినీ తామ్ర పత్రాల మీద చెక్కించారు. వాటిలో కొన్నిటికి గోసాయిల ద్వారా గ్రామాల్లో ప్రచారం లభించింది. ఆ రకంగా ప్రచారంలోకి రావడం వల్లే ఈనాటికి ప్రతి తెలుగు తల్లి నోట వినిపిస్తుంటుంది జోలపాట, జో అచ్యుతానంద జో జో ముకుంద. అలా ప్రచారానికి వినియోగించిన తామ్ర పత్రాలని గోడలో నిక్షిప్తం చేశారు. ఎవరు చేశారో ఎప్పుడు చేశారో తెలీదు. ఆ సంకీర్తనల కట్ట 20వ శతాబ్దం మధ్యకాలంలో మహంతుల యాజమాన్యంలో ఆలయ నిర్వహణ జరుగుతున్న కాలంలో బయటపడింది. అలా బయటపడిన వాటిలో మనకి 11,000 మాత్రమే లభ్యమయ్యాయి. ఆ కీర్తనలకు వ్రాతప్రతులు తయారు చేయడంలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు తదితరులు గమనీయమైన కృషి చేశారని చెప్తుంటారు. నాకు ముందు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసిన శ్రీ రాజగోపాలా రాజుగారు, దాదాపు 3 దశాబ్దాల పాటు టీటీడీకి అనేక స్థాయిలలో సేవలు అందించిన శ్రీ చలసాని అన్నారావుల సారథ్యంలో ఈ అన్నమయ్య కీర్తనల ప్రచురణ ప్రారంభమైంది. అన్నమయ్య సంకీర్తనలు జన బాహుల్యంలోకి చొచ్చుకుపోయాయి. ఆ సాహిత్యంలో ఉండే సంస్కృత తెలుగు భాషల ప్రయోగాల మూలంగా ఆ కీర్తనలు పండితుల్ని పామర్ని సైతం ఆకర్షించాయి. ఆ కీర్తనల్లో శాస్త్రీయ ధోరణి ఉంది. అన్నమయ్య ప్రాజెక్టుకి ఎంతో మంది కష్టపడ్డారు. అన్నమయ్య కీర్తనలు లిఖించి ఉన్న తామ్ర పత్రాల్ని పరీక్షించడం దగ్గర నుంచి అన్ని సంకీర్తనలను ప్రచురింపచేయడం, వాటికి ప్రముఖ సంగీత విద్వాంసుల సహాయంతో ఆయా రంగాలకు తగినట్టుగా సర్వస్థానాలను నిర్ణయింపజేయడం, ప్రముఖ గాయకులతో గానం చేయించడం, ఒక ఔత్సాహిక గాయక బృందాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా ఊరూరా ఈ కీర్తనలని ప్రచారం చేయడం, ఆడియో వీడియో క్యాసెట్లు తయారు చేయించడం మొదలైన ఎన్నో కార్యక్రమాలను చేపట్టాం. అలా ఎంతో మంది కష్టం ఫలితంగా అన్నమయ్య సంకీర్తనలు జన బాహుల్యంలోకి చొచ్చుకుపోయాయి. ఏ ఇంట చూసినా అవే పాటలు. ప్రాజెక్టులో భాగంగా శ్రీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి బాలాజీ పంచరత్నమాల అప్పట్లో ఆడియో పరంగా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి నెలా కొన్ని కొత్త సంకీర్తనల్ని ఈ బృందం విధిగా సాధన చేసి తీరాలని, అలా సాధన చేసిన వాటిని బయట కార్యక్రమాలలో పాడే ముందు ఒకసారి నా బంగ్లాలో సమీక్షించాలని నిర్ణయించాం. అలా నెలకొకసారి రాత్రి 9 గంటల తర్వాత ఈ అన్నమాచార్య ప్రాజెక్ట్ గాయకుల బృందంతో నా సంగీత సమీక్షలు జరుగుతుండేవి. ఆ రాత్రి మా సంగీత సమీక్ష ముగిశాక కామిశెట్టి శ్రీనివాసులతో మాటల్లో నేను మర్నాడు బెంగళూరుకు వెళ్తున్నానని చెప్పాను. అది వింటూనే శ్రీనివాసులు, సార్ మీరు ఏమీ అనుకోకపోతే ఒక చిన్న మాట చెప్తాను, బెంగళూరులో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఉంటున్నారు, వారిని మీరు ఒకసారి మర్యాదపూర్వకంగా కలిసి పలకరిస్తే బాగుంటుందేమో, ఎందుకంటే ఇవాళ మీరు ఇంతటి బృహత్ కార్యక్రమం నిర్వహించడానికి మూల కారకుల్లో ఆయన కూడా ఒకరు. రాగరేకుల మీద లభ్యమైన కీర్తనలను వ్రాతప్రతుల్లోకి మార్చడంలోనూ, వాటి తెలుగు నుడికారాన్ని స్పష్టంగా గుర్తించి ఇప్పటి తెలుగులోకి అన్వయించడంలోనూ, ఆ కీర్తనల్లోని వైశిష్ట్యాన్ని అధ్యయనం చేసి వెలుగులోకి తీసుకురావడంలోనూ, ఇలా అనేక సంవత్సరాల పాటు అన్నమాచార్యుని కీర్తనల మీద అవిశ్రాంతంగా కృషి చేసిన మహాపురుషుల్లో శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఒకరు. వారితో పాటు ఈ మహత్ కార్యాన్ని సాగించిన వేడూరి ప్రభాకర శాస్త్రి గారికి, వారి సహాయకులకి కూడా ఇతోధికంగా గౌరవ పురస్కారాలు లభించాయి. ఎటువంటి గుర్తింపుకి నోచుకోకుండా మిగిలిపోయిన మహనీయుడు రాళ్లపల్లి వారు అంటూ చెప్పుకొచ్చాడు, వీలైతే కలవడానికి ప్రయత్నిస్తానని నేను చెప్పడంతో రాళ్లపల్లి వారి అడ్రస్ కూడా ఇచ్చి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయిన దగ్గర నుంచి నాకు మనసు తొలిచేయడం ఆరంభమైంది. అంతకు ముందెన్నడూ నేను రాళ్లపల్లి వారిని కలుసుకోలేదు. వారి పాండిత్య ప్రకర్ష గురించి అస్సలు తెలీదు. కాబట్టి నాకుగా నేను వారి గురించి ఎటువంటి అంచనా వేయలేను. కానీ మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. రాళ్లపల్లి వారి విషయంలో ఎక్కడో ఏదో లోపం జరిగిందన్న అపరాధన భావన అంతరాంతరాలలో నన్ను తొలిచేస్తుంది. ఈ లోపం ఎలా జరిగింది అన్న ప్రశ్న కన్నా దీన్ని ఎలా సవరించాలి అన్న ఆవేదన నా మస్తిష్కాన్ని మదించేస్తుంది. అలా ఎంత సమయం గడిచిందో తెలీదు. ఉన్నట్టుండి అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఏదో ఒక దివ్యశక్తి నన్ను ఆవహించినంత ఆవేశం కలిగింది. అప్పటికప్పుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఫోన్ చేసి నిద్రలేపి మరీ చెప్పాను, చూడయ్యా నేను తెల్లవారుజామున 6 గంటలకి బెంగళూరు బయలుదేరాలి. ఆలోగా శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా నియమిస్తున్నట్లు ఒక నియామక పత్రం, 1 గోల్డ్ డాలరు, 1 శాలువ, శ్రీవారి లడ్డూ ప్రసాదం, అక్షింతలు వగైరా అంతా నా బంగ్లాకు చేరిపోవాలి. నేను అలా చెప్పేసరికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే ఆస్థాన విద్వాన్ ఎవరిని నియమించాలన్నా టీటీడీ బోర్డు ఏటా ఒక నిపుణుల కమిటీని నియమించాలి. ఆ కమిటీ వారు ఏ ఏ రంగాలలో ఆస్థాన్ విద్వాంసులు ఇంకా నియమించబడలేదో చూసి ఆ రంగాలలో నిష్ణాతుల పేర్లు పరిశీలించి సిఫార్సు చేస్తే, ఆ సిఫార్సుని బోర్డు అంగీకరించి నిష్ణాతులకు పంపితే, వారు అంగీకారం తెలిపితే అప్పుడు వారికి తిరుమల బ్రహ్మోత్సవాల సదస్సులో మర్యాదలు చేసి ఆస్థాన్ విద్వాంసులుగా నియమిస్తున్నట్టు ప్రకటించాలి. అది నిర్ణీత విధానం. అతను ఈ విధి విధానం గురించి ఏదో మాట్లాడబోతే నేనే వారించాను, అదంతా అలా ఉంచవయ్యా, తెల్లవారేప్పటికీ నేను చెప్పిన విధంగా జరిగిపోవాలి అంటూ ఆదేశించాను. అప్పటికి నా మనసు కుదుట పడింది, మిగతా రాత్రి నిద్ర పట్టింది. టీటీడీ ఉద్యోగుల సమర్థత కారణంగా ఉదయం నేను బయలుదేరే సమయానికి అన్నీ రెడీ అయిపోయాయి. బెంగళూరు వెళ్తూనే ముందుగా శర్మగారింటికి కబురు చేసి ఆ ప్రకారంగా ఆ మధ్యాహ్నం 3 గంటలకి నేను నా భార్య గోపిక కలిసి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారింటికి ఆ గౌరవ పురస్కార సరంజామాతో వెళ్లాం. వెళ్లేసరికి ఆ ఇంటి వాతావరణంలో చాలామంది గుమిగూడి ఉన్నారు. వాళ్ల ముఖాల్లో దిగులు తొంగి చూస్తుంది. కాస్త భయం వేసింది. ఏమిటి సంగతి అని అడిగితే ఎవరో చెప్పారు శర్మగారికి బాగుండడం లేదని. మేం లోపలికి వెళ్లాం. ఆ గదిలో నిశ్శబ్దం తాండవిస్తుంది. శర్మగారు 1 వారం రోజులుగా స్పృహలో లేరట. తన కొడుకు కాబోలు నన్ను దగ్గరికి తీసుకువెళ్లి శర్మగారి చెవిలో పిలిచాడు. ఆయన పలకలేదు. మళ్లీ 4-5 సార్లు గట్టిగా పిలుస్తూ చెప్తున్నాడు, మీకోసం తిరుమల నుంచి ప్రసాదం, ప్రసాదం వచ్చింది. ఈసారి కొద్దిగా కదలిక వచ్చింది వారిలో. అతి కష్టం మీద ఆయన కళ్ళు తెరిచారు. అర్ధ నిమిళిత నేత్రాలతో ఆ విద్వాంసుడు నా వంక చూస్తున్నారు. ఆయన కొడుకు నేనెవరో చెప్తున్నారు. ఆయనకి ఏమర్థమైందో నాకు తెలియదు. నేను మాత్రం అనిర్వచనమైన అనుభూతికి లోనవుతూ శ్రద్ధా ప్రపర్తులతో డాలర్ హారాన్ని వారి మెడలో వేశాను, శాలువా కప్పాను. ఆస్వాన్ విద్వాంసుడి నియామక పత్రాన్ని, శ్రీవారి ప్రసాదాన్ని వారి చేతిలో పెట్టి నమస్కరించాను. కొడుకులు వారికి కొద్దిగా మెడ ఎత్తి నడుము కింద దిండ్లు అమర్చి వెనక్కి వాలి కూర్చున్న స్థితిలో కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు గమనించాను ఆయన కళ్ళు తెరిచి చూస్తున్నారు. ఆ దృష్టి నా మీద లేదు, తన చేతిలోని శ్రీవారి ప్రసాదం మీద, ఆ నియామక పత్రం మీద ఉంది. ఆయన కంటి వెంట బాష్పాలు ఏకధారగా కారుతున్నాయి, పెదములు కదులుతున్నాయి, క్రమంగా నోరు పెగిలింది. రుద్ధ కంఠంతో ఏమేమో అంటున్నారు, అర్థం కావటం లేదు. చెవి దగ్గరగా పెట్టి వింటున్నారు కొడుకులు. చివరికి భక్తి పార్వశంతో వారు అంటుంటే మాకు వినబడిన మాటలు, ఇన్నాళ్లకు నా మీద దయ కలిగిందా స్వామి. ఆ ఆనందానుభూతిలో వారిని ఇంకా ఇబ్బంది పెట్టకూడదనుకున్నాను. మరో 10 నిమిషాల తర్వాత నేను గోపిక మా పని మీద వెళ్ళిపోయాం. మరో 16 గంటల తర్వాత ఆ మర్నాడు ఉదయం నేను గోపిక తిరుపతికి బయలుదేరే హడావిడిలో ఉండగా మా బెంగళూరు గెస్ట్ హౌస్ మేనేజర్ న్యూస్ పేపర్ తీసుకొచ్చి చూపించారు. మొదటి పేజీలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి ఫోటో ప్రచురితమైంది. ఆ వార్త మా పలకరింపు గురించి కాదు, వారి ప్రాణవాయువులు అనంత విశ్వంలో లీనమైపోవడం గురించి. ఆ ముందు రోజు మేము వారిని కలిసి వెళ్లిన 10-15 నిమిషాలకే తిరుపతి ప్రసాదం చేతిలో ఉంచుకునే వారు స్వర్గస్థులయ్యారు. ఏమిటిది, ఎందుకిలా జరిగింది, జరిగిందంతా యాదృచ్ఛికమా, దైవేచ్ఛ. ఆ తర్వాత టీటీడీ బోర్డు మీటింగ్ లో ఈ వివాదాస్పద అంశాన్ని, రాళ్లపల్లి వారిని ఆస్థాన విద్వాంసులుగా నియమిస్తూ నేను ఉత్తర్వులు అందించిన తీరు బోర్డు ఆమోదానికై ప్రవేశపెట్టాను. టీటీడీ బోర్డుకు మాత్రమే నిర్ణయాధికారం ఉండే ఇలాంటి సున్నితమైన అంశాల విషయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి ఎలాంటి విచక్షణాధికారాలు లేవు. ఒకవేళ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తనకలాంటి విచక్షణాధికారాలు ఉన్నట్లు ప్రవర్తిస్తే ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సర్వీసులను తక్షణం టీటీడీ నుంచి ఉపసంహరించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసే అధికారం అప్పట్లో బోర్డుకు ఉంది. ఈ సంగతి నాకు తెలుసు, కానీ జరిగిపోయిన దానికి ఏమీ చేయలేను. కనుక బోర్డు చేసే ఎలాంటి తీర్మానానికైనా కట్టుబడి ఉండడానికి మానసికంగా సిద్ధపడిపోయాను. అయితే నా వివరణ అంతా విన్నాక నా ఈ చర్య ఎటువంటి వాదోపవాదాలు లేకుండా చైర్మన్ బి నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఆమోదాన్ని పొందింది. అప్పుడు నేను నాగిరెడ్డి గారిని అడిగాను, ఒకవేళ రాళ్లపల్లి వారు ఇంకా జీవించి ఉంటే ఇప్పుడు నేను చేసిన పనికి బోర్డు ఎలా స్పందించి ఉండేది. విజయ ఫిలిమ్స్ పతాకం మీద అనేక రకాల కథలకు సినిమా రూపాన్ని కలిగించిన నిర్మాత అయిన నాగిరెడ్డి సినిమా లాంటి ఈ కథ అంతా మరోసారి నెమరు వేసుకున్నట్లున్నారు. కొద్ది క్షణాల పాటు ఆయన ఏం మాట్లాడలేదు. తర్వాత సాలోచనగా తల పంకిస్తూ, చూడండి ప్రసాద్ గారు, ఏది ఎలా జరగాల్సిందో అలా జరిగిందని సరిపెట్టుకోవడమే తప్ప ఇప్పటికీ అలాంటి ప్రశ్నలు మీరు అడగకూడదు, జవాబు ఆశించకూడదు, సరేనా? అంటే ఇది అలాగే జరగాలని రాసిపెట్టి ఉందనుకోవాలా? మరి ఏమనుకోవాలి ఈ సంఘటన గురించి?